Welcome to another faith-building message from Samuel Pada, pastor of the King's Temple in Hyderabad, India. Thank you so much for tuning in today. We hope this message inspires and encourages you.
Mari, Hebrewulaku rasina patrika 6th adhyayam keldam. ఆరో అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి.
మీరు మందులు కాక విశ్వాసము చేతను
ఓర్పు
చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా ఆమేన్ నడుచుకున్నట్లుగా మీలో
ఏం చేశారండి? ఇక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతున్నారు. ఏమనండి? ఈ వీరంట వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు, అంటే పొందారు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది పొంది అనుభవించే స్థితికి వచ్చారు. ఏ విధంగా వచ్చారు? విశ్వాసము, ఓర్పు, ఇవి రెండూ లేకుండా నువ్వు జయించలేవు. అనేక సార్లు దేవుడు ఇన్స్టెంట్ మిరకల్స్ అంటాం ఇంగ్లీష్లో, వెంటనే జరిగేటువంటి అద్భుతాలు చేస్తాడు, కానీ ఎప్పుడు అలా చేయడు. అనేక మంది దేవుడు ప్రార్థన చేసిన వెంటనే చేయాలని ఆశిస్తాం మనందరం కూడా, కానీ జరగనప్పుడు ఏం చేస్తాము? వదిలేసుకుంటాం. జరగదేమోలే అనుకున్నాం, జరుగుతుందని దాంతో ఏమైంది? ఏదైతే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నాడో అది జరగకుండానే ఆగిపోయింది. ఒక ఉదాహరణ, ఎలీషా ప్రవక్త ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే అశ్యునమైట్ ఉమెన్, అంటే
శునమీరాలు
ఆయనకి ఆహారం పెడుతూ ఆమె గృహానికి పిలిచింది. ప్రతిసారి ఆయన ఆహ్వానించింది. ఆమెకి గర్భఫలం లేదు, భర్త వృద్ధుడైపోయాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు? ఒక్క సంవత్సరం లోపల నీవు బిడ్డను కంటామండి, నాకు అబద్ధాలు చెప్పొద్దు ప్రవక్త అంటుంది. ఆయన మాట్లాడు, సంవత్సరం తిరిగే లోపల ఆ బిడ్డ ఆమె బిడ్డను కన్నది. ఆమెన్ అన్నాడు.
ఆమెన్.
దేవుని వాక్కులో అటువంటి శక్తి ఉంది. కానీ ఆ దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు, అవుట్ ఆఫ్ యువర్ లాయన్ షల్ కమ్ ఫోర్త్ ఎ చైల్డ్ అన్నాడు.
నీ గర్భవాసము నుండి సంతానము నువ్వు కంటావు.
నీ గర్భవాసం నుంచి నువ్వు కంటావు అన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆగాడండి? 25 సంవత్సరాలు ఆగాడు. మరి దేవుడైతే అంతకాలం ఎందుకు పట్టింది దేవుడికి? ఎందుకు నాకు వెంటనే ఇవ్వలేదు జవాబు? మనకు తెలియదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాట పలికినప్పుడు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని మీద మనం పట్టినట్టయితే, ఎంత సమయమైనా అది వదలకపోతే ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనము అనుభవిస్తాం. హల్లెలూయా. ఇది మనం గమనించాలి. వినండి, మీలో అనేక మందికి దేవుడు అనేక మార్లు వాగ్దానం ఇచ్చి ఉంటాడు, కానీ అన్ని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడలేదేమో. ఎందుకు? దేవుడికి శక్తి లేనందుక, లేకపోతే దేవుని వాక్యంలో శక్తి లేనందుక కాదు. మనకి కావలసినంత ఓర్పు లేనందుకే మనము దాన్ని వదిలేసుకున్నాం. విశ్వాసము నుంచి అవిశ్వాసంలోకి అడుగుపెట్టాం. ఎప్పుడైతే అవిశ్వాసంలో అడుగుపెట్టామో అప్పుడే ఆ రోజే మనం దాన్ని కోల్పోయాం. దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకున్నా విశ్వాసము ద్వారానే ఇవ్వగలడు, విశ్వాసం లేకుండా ఇవ్వలేడు. అందుకే వాక్య ప్రకటనకి దేవుడు ప్రకటించడానికి జనాల్ని ఏర్పరచుకున్నాడు. మనిషి ఎలా రక్షించబడతాడండి? ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తాడో. హౌ విల్ పీపుల్ హియర్ వితౌట్ ఏ ప్రీచర్ అన్నది వాక్యంలో.
ఒక ప్రసంగించే వ్యక్తి లేకుండా ప్రజలు ఎలా విందురు?
విన్నప్పుడు ఏం జరుగుతుందండి? వినట ద్వారా విశ్వాసం కలుగుతుంది. చూసారా, ఈ వినడము ద్వారా వచ్చిన విశ్వాసాన్ని మనము జాగ్రత్త పడి పట్టుకోకపోతే, దాన్ని భద్రపరచకపోతే, సాతాను దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. వినండి, ఇంకా ముందుకెళ్దాము. ఇప్పుడు యాకోబు గ్రంథము 1:2-3 చూద్దాం ఒకసారి.
నా సహోదరులారా,
నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష,
మీ విశ్వాసమునకు కలుగు
పరీక్ష.
చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా, పరీక్ష అనండి బిగ్గరగా. మనందరం కూడా చదువుకున్నాం, స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం. ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళాలంటే సంవత్సరం అంతా క్లాస్కి అటెండ్ అవుతే చాలా సరిపోదు. అటెండ్ అయి చివరికి ఎగ్జామినేషన్ అనేది పెడతారు, అది పాస్ అవుతేనే ఇంకో తరగతికి వెళ్తాం. ఎందుకు? ఈ సంవత్సరం అంతా నేర్పించింది నీకు అర్థమైందా, వంట పట్టిందా? ఎందుకు చూస్తున్నారు ఇది? అది నీ మనసులో అది స్థిరపరచబడకపోతే, ఈ లెవెల్ను చూసారా, ఈ లెవెల్లో ఈ పరీక్ష పాస్ అవ్వకపోతే ఇంకా వచ్చే లెవెల్లో అసలే పాస్ అవ్వవు. కాబట్టి ఇక్కడే ఉండి ఇంకా బలపడు అంటారు. ఆమెన్ చెప్పండి, అర్థమైన వారు. అలాగే మన విశ్వాసము కూడా పరీక్షించబడుతుంది. దేవుని వాక్యంలో ఉంది, విశ్వాసము నుంచి విశ్వాసం, మహిమ నుంచి మహిమ. అడుగు, ఒక్కొక్క అడుగుతో మనం ఎదుగుతూ ఉండాలి. ఆమెన్. ఎప్పుడు విశ్వాసం, తలనొప్పి స్వస్థతకే విశ్వాసం వాడకపోతే క్యాన్సర్ కొరకు నువ్వు ఎలా వాడగలవు చెప్పు. తలనొప్పి రాగానే మందు దగ్గరికి వెళ్ళిపోద్ది చేతు. ఇప్పుడు క్యాన్సర్ అనగానే నాకు విశ్వాసం ఉందండి, 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 ఉందండి. నీకు విశ్వాసం లేదు, అనుకుంటున్నావు నీకు విశ్వాసం ఉందని. చూసావా, మెట్టు మెట్టు ఎదుగుతూనే అది నువ్వు పైకి వెళ్ళగలవు తప్ప ఒక్కసారి వెళ్ళలేవు. నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. ఈ పరీక్షలో ఏమవుతుంది? ఓర్పు అనేది స్థిరపరచబడుతుంది. విశ్వాసము ఓర్పు కలిసి ఏం చేస్తున్నాయంటే దేవుని యందు నమ్మికను పెంచుతున్నాయి నేను నీలో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకేమన్నాడు ఈయన, నీకు కలుగు శ్రమలు, చదువు,
నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష,
నీకు నీ విశ్వాసమున కలుగు పరీక్ష,
ఓర్పును పుట్టించునని,
ఓర్పును పుట్టించునని,
ఎరిగి
ఎరిగి
మీరు
మీరు
నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి.
అది మహా ఆనందమని ఎంచుకునుడి. ఎవరైనా పరీక్షలు వస్తే ఆనందం పడతారండి? లేదు. కానీ పరీక్షలో మంచి మార్కులు వచ్చి పాస్ అవుతే ఎంత ఆనందం అండి. అందుకు దేవుడు అనేవాడు ఏమంటున్నాడంటే, పరీక్ష రాగానే గుర్తించు నీకు నీకు ప్రమోషన్ టైం అని.
హల్లెలూయా,
హల్లెలూయా. పరీక్ష ఎవరికి ఇష్టం ఉండదు, కానీ పరీక్షలు సరిగ్గా చేస్తే మంచి మార్కులు వస్తాయనేటువంటి ఆ ధైర్యం ఉంటే సంతోషంగా ఉంటుంది. మార్కులు వచ్చినప్పుడు ఎవడైనా మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత కూర్చొని ఏడుస్తాడా? పార్టీ చేస్తాడు. దేవుడు ఏమన్నాడు, ముందుగానే పార్టీ చేసుకో, ఎందుకంటే సిద్ధపడుతున్నాయి, సిద్ధపాటు జరుగుతుంది. దేనికి? నీ ప్రమోషన్కి. హల్లెలూయా. ఏడుస్తూ నన్ను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, నేను ఇంత ఇంత వరుసగా వరుస తప్పకుండా ఆలయానికి వెళ్తాను కదా, దేవుని ప్రార్థన చేస్తాను, నాకే ఎందుకు రావాలి ఈ పరీక్షలు? బుద్ధి లేనివాడా, పరీక్షలు వస్తున్నాయంటే నీకు ఇంకా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దేవుడు చేస్తున్నాడు తప్ప నిన్ను చితకదొక్కాలని కాదు. హల్లెలూయా. పరీక్షలు నాకు, నా ఒక్కడికే ఇంత ఎందుకు వస్తాయంటే నీకు ప్రత్యేకమైన వాడు కాబట్టి నీకు ప్రత్యేకమైన పరీక్షలు వస్తాయి. హల్లెలూయా. నేను మా తండ్రిని కోల్పోయినప్పుడు అనేక పరీక్షల ద్వారా వెళ్ళాం మేము. చాలా భయంకరమైనటువంటి పరీక్షలు వచ్చాయి మా ఇంట్లో ఆ టైంలో. అనేవాడిని, స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ ప్రాబ్లమ్స్, స్పెషల్ పీపుల్ హ్యావ్ స్పెషల్ ప్రాబ్లమ్స్, టెస్. నేను దేవుడిని ఎన్నడూ నిందించలేదు. అకస్మాత్తుగా మరణించారు మా డాడీ. అప్పటికి మినిస్ట్రీలో కూడా ఇంకా స్థిరపరచబడలేదు, అప్పుడప్పుడే మెల్లిగా ఎదుగుతున్నాం. అటువంటి అప్పుడు ఎలాగైందంటే, నిజంగా చెప్పాలంటే మా ఫౌండేషన్ కదిలిపోయింది, పునాదులు కదిలాయి. అయినా ఒక్కసారి కూడా నేను దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుణ్ణి దూషించలేదు, ఎందుకు చేశావని ప్రశ్నించలేదు. ప్రభా, దీనిలో కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ పరీక్షలో కూడా నిన్ను స్తుతిస్తున్నాను. నేను నాకేదో ప్రత్యేకమైనటువంటి భవిష్యత్ ఉంది కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన పరీక్షలు నాకు ఇస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు, అరే నీ స్నేహితులకు అందరికీ ఇటువంటి లేవు, నీ కుటుంబంలో ఎవరికి లేవు, నీకే ఎందుకు రావాలి? ఎందుకని నువ్వు ఎన్నుకోబడ్డావు ప్రత్యేకమైన స్థితిలో, స్థానంలో పెట్టబడ్డాను. హల్లెలూయా. సంతోషించుడి అంటున్నాడు. నీ విశ్వాసంలో నువ్వు పరీక్షించబడ్డప్పుడు, విశ్వాసం అంటే ఏంటి? దేవుని యందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్,
నిబ్బరము, ధైర్యం,
నిబ్బరం. విశ్వాసం అనేది నీకు దేవునిలో ఉన్న నిబ్బరాన్ని, ఆ యొక్క స్థిరత్వాన్ని ప్రదర్శించే విధానం అది. చూసారా? సాతాన్ ఎప్పుడు కూడా ఆ నిబ్బరాన్ని దోచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పరీక్షలు, సాతాను ఎప్పుడు కూడా మనకు వచ్చే పరీక్షల్ని ఎలా వాడుకోవాలనుకుంటాడంటే, వాటి ద్వారా మనల్ని మన విశ్వాసంలో సడలించి, విశ్వాసాన్ని కోల్పోనిచ్చి, మనం పడిపోవాలని ఉద్దేశిస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు ఎందుకు రాణిస్తాడంటే, ఇటువంటివి మనము గెలిచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని. గమనించండి, దేవుడు ఏ వ్యక్తిని కూడా శోధించడు. ఆమెన్. శోధన అనేది దేవుని దగ్గర నుంచి రాదు, కానీ పరీక్షలు వస్తాయి. శోధన అంటే ఏంటి? నిన్ను పడేయడానికి వచ్చేటట్టు. పరీక్ష చూడండి, ఎవరైనా పరీక్షలు ఎందుకు పెడతారు? స్కూల్లో నిన్ను ఫెయిల్ చేయాలని కాదు, నిన్ను పాస్ చేయాలి. నువ్వు చదవలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు. అంతేగాని పరీక్ష నిన్ను ఫెయిల్ చేయాలని చెప్పి పెట్టరు ఎవరు కూడా. అలాగే దేవుడు పరీక్షలు మనల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లాలని చెప్పే రాణిస్తాడు తప్ప, సాతాను ఎప్పుడు కూడా మనల్ని పడేయాలని చెప్పి చేస్తూ ఉంటాడు. ఇది తేడా దేవునికి, సాతానికి. ఎందుకు సాతాను ఎప్పుడు కూడా మనల్ని ధ్వంసము చేయాలని, మనల్ని నాశనము చేయాలని, దోచుకోవాలని ఉద్దేశంతోనే చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అన్ని విషయాల్లో అధిగమించి, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్షలు రాణిస్తాడు. అందుకే ద్వితీయోపదేశ కాండం 8:2-3 వచనాలు చదివినట్టయితే, చదువునాయి,
మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో.
చూసారా, నీకు ఇప్పుడు పరీక్షలు రానే ఉన్నాయి. ఆ పరీక్షల్లో నువ్వు ఆజ్ఞలు విన్నావు. క్లాస్లో మోషే గారు బోధించినప్పుడు నువ్వు విన్నావు. వినిన ఆజ్ఞలను నువ్వు గైకొని దాని ప్రకారంగా జీవిస్తావా లేదా ఒకసారి పరీక్షించాలని నాకు ఉంది అంటున్నాడు దేవుడు. నాకు నీకు అన్నీ తెలుసు అంటే తెలుసు అని తలుపుతున్నావు. కానీ నీకు తెలుసో లేదో నాకు తెలియాలి, నీకు తెలియాలి. నువ్వు అనుకుంటున్నావు తెలుసు అని, తెలుసుంటే నువ్వు చేస్తావు. అర్థమైన హరళ్ళు చెప్పండి. కాబట్టి పరీక్ష రాణిస్తున్నాను. చదువు ఇప్పుడు.
గైకొందువో లేదో,
ఆజ్ఞలు గైకొందువో లేదో,
నిన్ను శోధించి.
శోధించడం అంటే ఆ తర్జుమాలో తప్పు. శోధన ఎప్పుడు దేవుని నుంచి రాదని క్లియర్ గా మనకి నూతన నిబంధనలో వ్రాయబడింది.
నీ హృదయములో ఉన్నది,
నీ హృదయములో ఉన్నది
తెలుసుకొనుటకు.
చూసారా, నీ హృదయములో ఏముందో, నువ్వు ఎంత నేర్చుకున్నావో తెలుసుకోవడానికి,
నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించు మార్గం అంతటి నీ జ్ఞాపకము చేసుకుని వలను.
సరే, 40 సంవత్సరాలు నిన్ను నడిపించాను. నీ హృదయములో ఏముందో తెలుసుకుని నువ్వు నా ఆజ్ఞలు గైకుంటావో లేదో అని. ఇంకా
ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదునని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని
నిన్ను ఆకలి కలుగజేశాడు సాతానుక దేవుడే. ఎందుకు? అటువంటి సమయంలో నువ్వు ఏ విధంగా పరీక్షలో రాస్తావు, ఏ విధంగా ఆ పరీక్షను నెగ్గుతావు. అనేక మంది ఏదైనా ప్రమోషన్ రాగానే, ఉద్యోగం రాగానే, మరి వివాహం జరగగానే, దేవా నీ అంతటి వాడు లేడు, హల్లెలూయా, దేవా స్తోత్రం అని చెప్పి పార్టీ ఇచ్చి సాక్ష్యాలు చెప్తారు. ఆ వ్యక్తే 3 నెలల తర్వాత వచ్చిన ఉద్యోగం కోల్పోతాడు. ఎందుకు చేసావు ఇలాగా? నువ్వు దేవుడివైనా? దేవుడు అయితే నాకు ఇటువంటి పరీక్ష ఎందుకు రావాలి? దేవుణ్ణి ఎదిరించి పరీక్షిస్తారు. ఆమెన్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, ఏం నేర్పిస్తున్నాడు వాక్యంలో? In everything give thanks for this is the will of God concerning you in Christ Jesus.
అన్ని విషయములందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తూ,
ఇది దేవుని చిత్తమై ఉన్నది మీ యెడల.
దేవుని చిత్తము, యేసు ప్రభు యందు దేవుని చిత్తమును ఎరగాలి. అంటే ఏమి జరిగినా నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకుంటే నువ్వు గెలుస్తావు.
ఆమేన్.
ఇది ఒక ఆయుధం. హల్లెలూయా. అందరూ ఏమంటారు, అయ్యా నువ్వే గొప్పవాడివి, నువ్వే గొప్పవాడి, పరీక్ష రాగానే ఏంటి నువ్వు ఉన్నావా లేదా అని ప్రశ్నిస్తారు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. ఏది ఏమైనా దేవుడు నీ చెడు, నీ జీవితంలో చెడు జరగడానికి కారకుడు దేవుడు కాదు.
ఆమేన్.
అర్థమైంది మీ అందరికి? మీ జీవితంలో జరుగుతున్న చెడుకి దేవుడు కారణభూతుడు కాదు. మంచి ఈవుల్నిచ్చేవాడే మన తండ్రి. హల్లెలూయా. కాబట్టి ఈ పరీక్షల్లో మనం ఏ విధంగా మనం బిహేవ్ చేస్తాం, అంటే
ప్రవర్తిస్తాము,
ఏ విధంగా మన వైఖరి ఉంటుంది, ఏ విధమైన మనస్తత్వంతో మనం ముందుకు కొనసాగుతాం, దానిని బట్టి మనం జయించి దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నత స్థితికి మనం ఎదగగలం. ఆమెన్ చెప్పండి. అయితే అలా జరగాలంటే ఆ వాక్యము స్థిరపరచబడాలి. వాక్యము స్థిరపరచబడకుండా ఉండాలనే సాతాను పోరాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆశీర్వదించబడాలని వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యము ద్వారా మనం బలపడి స్థిరపరచబడితే గెలుస్తాం, లేకపోతే అది దొంగిలించబడితే మనం ఓడిపోతాం. అర్థమైన వారు హల్లెలూయాని. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు సాతాన్ ఎప్పుడు కూడా ఈ విశ్వాసము ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ చిత్రం ఉంటుంది చూసారా, దాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? ఒకసారి ఆ చిత్రము దోచుకోగలిగితే విశ్వాసాన్ని దోచుకోగలరు. ఉదాహరణ చెప్తాను. రక్తస్రావ రోగం కలిగిన వ్యక్తి ఉంది. ఆమె ఎంతకాలం నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి రక్తాన్ని కోల్పోతుంది. ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంది, ఏమీ లేని గతి లేని స్థితికి వచ్చింది. అంతేకాక ఎవరు కూడా అంటరాని స్థితికి వచ్చింది, ఎవరు కూడా ఆమెను పట్టించుకోరు అనే స్థితిలో ఉంది. ఎవరు కూడా ఆమెకి రేపు ప్రొద్దున ఈ మార్గం ఉంది, దీని ద్వారా నువ్వు బాగుపడతావు, లేకపోతే ఈ విధంగా నువ్వు దీని నుంచి బయటకు రాగలవు అనేటువంటి హోప్, అంటే నిరీక్షణ మాటలు ఎవరూ మాట్లాడటం లేదు. ఇంకా ఆమె గతి ఒకసారి గమనించండి. ఆమె మనసులో ఏమి తలస్తుందో, ఇంతే నా జీవితం, ఇలాగే నేను మరణించాలి, ఎవరు నా ఇంటికి రాలేరు, నేను ఎవరిని ముట్టుకోలేను, ఎవరు నన్ను ముట్టుకోకూడదు, ఉన్నదంతా అయిపోయింది, ఎంతకాలం ఈ విధంగా బ్రతకాలి, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి స్థితి ఆమెది. అటువంటి సమయంలో వాక్యంలో ఏముంది, ఆమె యేసు గురించి విన్నది అని ఉంది. హల్లెలూయా. వినుట వలన ఏం జరుగుతుందండి చెప్పండి గట్టిగా. ఏం వినాలి? వాక్యం వినాలి. విన్నది, విన్నప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. అందుకే సంఘానికి వచ్చే వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు? బాగున్నప్పుడే కాదు, బాగులేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, డాక్టర్లు ఇంకా కాదు అన్నప్పుడు ఇక్కడ ఉండాలి. ఎందుకు? ఇక్కడ ప్రకటించబడే వాక్యము నీ నిరాశ నిస్పృహతో నిండిన చిత్రాన్ని బద్దలగొట్టి నూతన చిత్రాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి హల్లెలూయా. ఏమనుందండి వాక్యంలో అబ్రహాం గురించి? When there was no hope, he believed in hope.
నిరీక్షణకు ప్రతిగా దేవుని నిరీక్షించను.
నిరీక్షించడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ముసలివారైపోయారు. అటువంటప్పుడు నూతన నిరీక్షణ వచ్చింది. నూతన నిరీక్షణ ఏంటండి? ఈ నూతన నిరీక్షణ అనేది దేవుడి నుంచి వచ్చే నిరీక్షణ.
ఆమేన్.
తావు లేదు, మార్గము లేదు, ఇంకా అయిపోయింది అన్నప్పుడు మనిషి ఎవడూ సహాయం చేయలేడు, దేవుడు తప్ప. దేవుడి నుంచి వచ్చే నిరీక్షణ అది. హల్లెలూయా. చూసారా వాక్యం ఏం చేస్తుందంటే ఆ నిరీక్షణని సృష్టిస్తుంది హృదయంలో. అది విశ్వాసం అంటే. ఆగండి. ఇప్పుడు ఎవరో వచ్చి ప్రకటించారు. ప్రకటించగానే ఆమె ఏమంటాం మొదలుపెట్టింది, ఆయన వస్త్రపు చెంగుని నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని. ఇంతవరకు ఏం చిత్రం ఉండింది ఆమె హృదయంలో? ఇది నా అంతము, నిరాశ నిస్పృహ అయిపోయింది, నా బతుకు ఇంతే, నేను ఇలాగే మరణించాలి అనేటువంటి చిత్రము ఆమె హృదయంలో కలిగి జీవిస్తూ ఉంది. ఎదురు చూడ్డానికి ఏమీ లేదు ఆమెకి జీవితంలో. అటువంటప్పుడు ఒకరు వచ్చి వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యము ఏం చేసింది? ఒక నూతన నిరీక్షణని సృష్టించింది ఆమె హృదయంలో. ఆ నిరీక్షణ ఏంటి? అయ్యా నేను యేసయ్యను ముడితే మటుకు ఇదంతా కూడా మారిపోద్ది. హల్లెలూయా. గమనిస్తున్నారా? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఏమవుతుంది? విశ్వాసము వినుట వల్ల వచ్చిన విశ్వాసం ఏం చేస్తుంటే ఒక హృదయం, ప్రతి ఒక్క హృదయంలో ఒక చిత్రాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే మనుషులుగా మనము ఎప్పుడు కూడా చిత్రాల ద్వారానే మాట్లాడతాం. ఇప్పుడు నేను ఒక స్త్రీ అన్నాను అనగానే మీరు సాకి ఈ ఒత్తు, తాకి ఆ ఒత్తు, రా ఒత్తు చూస్తున్నారా? లేదు, ఒక వ్యక్తిని చూస్తారు అంతేగాని అక్షరాలు చూడరు. కానీ వ్యక్తి అంటే నీ మనసులో ఒక చిత్రాన్ని చూస్తున్నావు. ఇప్పుడు ముసలి ఆమె అనగానే వెంటనే తెల్లెంటుకలు చూస్తారు, యవనస్త్రాలు అనగానే నల్లటి వెంటుకలు చూస్తారు. అవునా? ఏం చేస్తున్నాను నేను? మాటల ద్వారా నేను చిత్రిస్తున్నాను. దేవుడు తన మాటల ద్వారా ఒక నూతనమైన చిత్రాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి అర్థమైన వారు. సో విశ్వాసం ఎలాగొస్తుంది? ఆ వినిన మాటని బట్టి నీకు విశ్వాసం వస్తుంది. ఈ చిత్రం ఏం చేస్తుంది? బలపరచబడాలి. ఇప్పుడు ఈ చిత్రము, విశ్వాసం ద్వారా వచ్చినటువంటి చిత్రము స్థిరపరచబడ్డది. చాలా కాదు, ఎందుకంటే ఈ సృష్టించబడిన చిత్రము ఇంకా నెరవేర్చబడలేదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. నెరవేర్చబడడానికి సమయం కావాలి. అయితే ఇక్కడ నువ్వు పొందినటువంటి చిత్రము, ఇక్కడ నువ్వు అనుభవించే సమయాన్ని మధ్యలో ఏముందండి? సమయము అనేది ఉంది. ఈ సమయము అనే స్థలంలో ఏమవుతుందండి? పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గుతేనే నువ్వు ఏదైతే చిత్ర రూపంలో తీసుకున్నావో ఇప్పుడు నువ్వు అనుభవ రూపంలో అనుభవించగలవు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. గమనించండి, ఇక్కడ మన దగ్గర తల్లులు ఉన్నారు. తల్లులైనటువంటి స్త్రీలందరికీ తెలుసు ఎప్పుడైతే వారు గర్భవతులయ్యారు, గర్భము ధరించగానే, గర్భం ధరించామని తెలుసు కానీ ఏమీ కనపడదు. లోపల ఏముందో కనపడుతుందా? కనపడదు. కానీ గర్భము ధరించాము అని తెలవగానే ఆలోచించే విధానం మారిపోతుంది. ఆ రోజు నుంచి, ఆ సమయం నుంచి వారు ఈ గర్భ ఫలాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అర్థమైన స్త్రీలు ఆమెన్ అనండి. ఇప్పుడు నాకిష్టమైంది నేను తినొచ్చా అనరు, నేను తిన్నది ఈ బిడ్డకు మంచా కాదా అని ఆలోచిస్తారు. ఇష్టమైనా అది మంచిది కాదంటే మానేస్తారు. ఎందుకు? ఈ లోపల సృష్టించబడినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి బిడ్డ జాగ్రత్త కొరకు. ఆమెన్ చెప్పండి. చూడండి ఏమైంది, ఒక బీజం వచ్చి కన్సెప్షన్ అంటే
గర్భము దాల్చడం,
గర్భము దాల్చబడ్డది బీజము ద్వారా. ఆమెన్. బీజము ద్వారా గర్భం వచ్చింది. వాక్యము అంటున్నాం మనం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వర్డ్ అంటాం. గ్రీక్లో ఏమంటాము? స్పెర్మ అంటాము. చూసారా, బీజము ఏదైతే మనిషి బీజం అంటామో దాన్ని స్పెర్మ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ దాని ద్వారా కన్సెప్షన్ జరుగుతుంది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో వినండి. ఆ బీజం ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నువ్వు ఆత్మలోకంలో గర్భము ధరిస్తావు. గర్భము ధరించిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తే గర్భ విచ్ఛిన్నం జరుగుతుంది. ఏ గర్భము ధరించిన స్త్రీనైతేనైనా మీరు మాట్లాడండి, ఆ రోజు నుంచి వారు చాలా జాగ్రత్త పడతారు. వారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా, ఇది మంచా కాదా అన్నీ కనుక్కుంటారు. వారి గురించి కాదు, లోపల ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డను గురించి ఎక్కువ జాగ్రత్త పడతారు. ఆమెన్. కానీ మనము ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ వాక్యం విడుదల చేయబడుతుంది, వర్డ్ రిసీవ్ చేసుకున్నాం అనుకుంటారు, రెండు వారాల లోపలే మర్చిపోతారు దాని గురించి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రార్థన మానేస్తాం, వాక్యంలో అసలు జోక్యం చేసుకోం. విశ్వాసంలో ఎదగడానికి ఆ బిడ్డ ఏదైతే సృష్టించబడ్డదో దాని గురించి పట్టించుకో. అందుకే అనేక మంది వాక్యము పొంది కూడా గర్భాన్ని కోల్పోయారు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఒకసారి చూడండి, గర్భము ధరించడం ఒక ఎత్తు అయితే గర్భ ఫలం అనుభవించడం ఇంకో ఎత్తు. దీనికి దానికి మధ్యలో 9 నెలలు గ్యాప్ ఉంది. ఈ 9 నెలలు పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ఆమెన్. చాలా సంతోషపడతారు, గర్భం వచ్చింది, గర్భం ధరించామని అందరికీ పార్టీ ఇస్తాము, అందరికి హల్లెలూ షేక్ హ్యాండ్ ఇస్తాము, కంగ్రాచులేషన్స్ అవుతాను. ఇంటికి వచ్చి పొద్దున్న పడుకుని ఓ దేవా ఇది ఎక్కడ బాధ అంటాం, కానీ వదిలేసుకుంటామా? ఎన్ని కష్టాలు పడ్డా ఆ బిడ్డను కోల్పోం, కాపాడుకుంటాం. ఆమెన్. ఎందుకు? ఆ గర్భ ఫలాన్ని మనం అనుభవించాలి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. క్షుణ్ణంగా చెప్తున్నానా? బాగా అర్థమవుతుంది కదా మీ అందరికీ? వినండి. అలాగే ఇప్పుడు చూడండి, ఆ బీజమును ఎప్పుడైతే దోచుకోగలదో సాతాను, ఎప్పుడైతే దొంగిలించగలదో ఆ బీజాన్ని, నీ గర్భం విచ్ఛిన్నమైపోయినట్టే. ఎందుకు? వాక్యము స్టీల్ అంటే
దొంగిలించడం,
దొంగిలించగలిగితే విశ్వాసం కోల్పోతావు. ఎందుకు? విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యం మీద ఆధారపడి ఉండాలి. అనేకులు అనుకుంటారు, నేను నమ్ముతున్నా 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 అంటే విశ్వాసం, నమ్ముతున్నా అసలే నమ్మటం లేదు అన్నమాట. నువ్వు నమ్మితే దేన్ని బట్టి నమ్ముతున్నావు? ఈ వాక్యాన్ని బట్టి. దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడు కాబట్టి నేను నిలబడుతున్నాను. ఇది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎదురు చూసేటప్పుడు ఆశతో ఎదురు చూడాలి తప్ప యాంగ్జైటీతో కాదు.
చింత ఆందోళన,
ఆందోళనతో ఎదురు చూడకూడదు, కానీ ఆశతో ఎదురు చూడాలి. ఆందోళనతో చూస్తున్నట్టయితే నీలో విశ్వాసం లేదు, ఆశతో ఎదురు చూస్తే నీకు విశ్వాసం ఉందన్నమాట. అనేక మంది ఆందోళనతో ప్రార్థించి అది విశ్వాసం లేదు, ఆ శబ్దం చేసేస్తే దేవుడు ఏదో చేసేస్తాడు అనుకుంటారు. అసలు అవ్వదు అది. నీ శబ్దము నీ స్పీడ్ని బట్టి దేవుడు పనిచేయడు, నీ విశ్వాసాన్ని బట్టి పనిచేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం.
విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు.
ఆగండి, విత్తువాడు ఏం విత్తుతున్నాడండి? వాక్యము. ఎందుకు? వాక్యము ద్వారానే ఈ నూతనమైనటువంటి విశ్వాసమైన అనండి, చిత్రం అనండి, సృష్టించబడుతుందా?
త్రోవ ప్రక్క నుండి వాడెవరనగా.
చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘములో, దేవుని సంఘములో రకరకాలైన గుంపులు ఉన్నారు జనం. ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు, వినండి.
త్రోవ ప్రక్కన ఉండు వారెవరనగా,
త్రోవ ప్రక్కన ఉండు వారిలాగా
వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును.
వాక్యం విత్తబడుతుంది. ఇప్పుడు అందరూ వింటున్నారు, మీరందరూ.
కానీ వారు వినిన వెంటనే, సాతాను వచ్చి, వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుపోవును.
విత్తబడిన వాక్యాన్ని
ఎత్తుకుని పోవును.
ఆగండి, వింటున్నారు, అందరూ వింటున్నారు వాక్యం, కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వింటున్నారు. ఈ విన్న వాక్యం ఒక్కోసారి ఇంటికి వెళ్తాం, ఏదో వాక్యం ఆ రోజు చాలా బాగుంటుంది, చాలా పురికొల్పబడతావు, మరి చాలా ఉత్తేజింపబడతావు. వెళ్ళిన కొద్దిసేపు తర్వాత ఎవరో స్నేహితులు బంధువులు వస్తారు, వస్తే ఏదో మాటల్లో వచ్చినాక వచ్చే మాటల్లో, మా రోజు ఇవాళ చాలా బాగుండిందండి సర్వీస్, పాస్టర్ చాలా బాగా బోధించారండి, చాలా పురికొల్పబడ్డాను. నిజమా, ఏం బోధించారండి? అదే అండి, వాక్యం బోధించారండి అంటారు. అదే అండి వాక్యం. ఏం వాక్యం? అదేండి అబ్రహాం గురించి. సరే అబ్రహామే, నేను చదివాను అబ్రహాం. అబ్రహాం గురించి ఏం చెప్పారు? అంత లోతుగా అడిగితే ఎలాగండి? మీరు టేప్ తెచ్చుకోండి, సీడీ తెచ్చుకోండి, అప్పుడే మర్చిపోయావు. ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏమీ గుర్తులేదు. ఏమైంది తెలుసా? ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టే లోపుగా నాటబడినటువంటి ఆ వాక్యము సాతాను దోచేసుకున్నాడు. కానీ దానితో వచ్చినటువంటి ఆ ఇమోషన్,
భావోద్రేకాన్ని
అలాగే వదిలేశాడు. సో మనమేమనుకున్నా, భావోద్రేకంలో బాగున్నాం కాబట్టి నాకు విశ్వాసం ఉందని. కాదు, భావోద్రేకం మీద విశ్వాసం పనిచేయదు, వాక్యముతోనే పనిచేస్తుంది. నువ్వు పొరికొల్పబడ్డావు, నువ్వు సంతోషించావు, చప్పట్లు కొట్టావు, గంతులు వేసావు, హల్లెలూయా దేవుడు చేస్తాడన్నావు, బయటికి వెళ్ళగానే ఆ ఇమోషన్కి, ఆ భావోద్రేకానికి కావలసినటువంటి ఆ వాక్యం అనే పునాదిని కోల్పోయావు. ఇంక ఈజీగా నిన్ను లోబరుచుకోగలడు సాతాను. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అందుకే ఏమంటాము, విన్నది బాగుంటే ఖచ్చితంగా వెళ్ళే ముందు మళ్ళీ ఆ సీడీ తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అందరం కూడా మర్చిపోతాం. ఒక స్టడీ చేశారు, మర్చిపోయింది, నేను నంబర్స్ కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ వినన దాంట్లో మొదటిసారి వింటే 100% పది వంతులు మట్టికే గుర్తుంటాయంట, 10 నుంచి 20 వరకు. అందుకే నేను అందరికి చెప్తాను, మళ్ళీ తీసుకొని ఆ సీడీ, అరే రెండోసారి వింటే పాస్టర్ ఇది కూడా బోధించాడా అనుకుంటారు మీరు. ఎందుకంటే అది బోధించేటప్పుడు మీరు ఆ కుక్కర్లో ఏం వండుతున్నారో అని ఒకసారి ఆలోచించారు? ఆ టైంలో అది పాస్ అయిపోయింది ఆ మాట. లేకపోతే ఆ టైంకి ఎవరు వస్తానని చెప్పారే ఆ టైం అయిపోతుంది చెప్పి ఆలోచించారు. ఆ టైంలో నేనేం మాట్లాడ మర్చిపోయారు మీరు. అందుకే వాక్యం రాసుకోవాలి. అందుకే చెప్తాం బైబుల్ లేకుండా రావద్దు, పెన్ను పేపర్ బుక్ లేకుండా రావద్దు, లేకపోతే ఐప్యాడ్ ఏదో తెచ్చుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. ఎందుకంటే సాతాను దోచుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని గమనించాలి, గుర్తించాలి, చదవాలి. దాన్ని బట్టి ఆ విశ్వాసంలో మనము బలపడాలి.
థ్యాంక్స్ అగైన్ ఫర్ లిస్నింగ్. టు హియర్ మోర్ మెసేజెస్ లైక్ దిస్ వన్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్ ఫర్ పాస్ట్ ఎపిసోడ్స్. ఇఫ్ యు బీన్ బ్లెస్డ్ బై ది మెసేజ్ టుడే, కన్సిడర్ రేటింగ్ ఇట్ అండ్ ఈవెన్ షేరింగ్ ఇట్ విత్ ఫ్రెండ్స్. ఫర్ మోర్ కంటెంట్ ఫ్రమ్ ది కింగ్స్ టెంపుల్ ఆర్ టు కనెక్ట్ విత్ us, visit kingstemple.in. Have a blessed day.